नित्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौनिमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुगावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः ओं नमो नारायणाय ओं नमःशिवाय ఎప్పుడూ భాగవతం మనకి శివకేశవ అద్వైత తత్వమును తెలియజేస్తోంది. అంటే శివుడైనా కేశవుడైనా ఒకటే అనే తత్వాన్ని మనకు అందజేసే పరమ పవిత్రమైన భాగవతం రీసౌండ్ ఇస్తోంది అంటున్నాను. నేను ఒకసారి సాయి గారిని పిలవట్లేదు. నమః పార్వతీపతే హర హర మహాదేవ్ ఓం నమో నారాయణాయ. ఈ భాగవతంలో అనేక ఘట్టాలు దివ్య ఘట్టాలు ఉన్నాయి. ఏ ఘట్టానికి ఆ ఘట్టమే పవిత్రం. అందులో ఈరోజు ప్రహ్లాద్ చరిత్రను ముచ్చటించుకుందాం. ప్రహ్లాదుడు భాగవతోత్తముల్లో అగ్రగణ్యుడు. అందుకే శ్లోకాలు రాసేవాళ్ళు కావాలంటే ఎలా అయినా మార్చుకోవచ్చు, కానీ ప్రహ్లాదుడిని ముందెందుకు పెట్టారు అంటే ఇంకా అంతటి భాగవతుడు మరొకడు లేడు, భగవద్భక్తుడు మరొకడు లేడు. తల్లి కడుపులో ఉండగా మొత్తం భాగవతం విని ఆ భాగవతాన్ని లోకానికి అందజేసిన మహానుభావుడు నారదునికి అగ్రగణ్యుడైన శిష్యుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గుణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమభాగవతాన్ స్మరామి. విష్ణు భక్తులు కొంతమంది ఉన్నారు, వారందరినీ పరమభాగవతులు అంటారు. ఇంకంతకంటే భగవద్భక్తులు లేరు అనిపించుకున్న వాళ్ళు ఏమంటారు, పరమభాగవతులు. ఈ పరమభాగవతులు ఎవరెవరో వరుసగా లిస్టు చెప్పాడు. వాళ్ళని రోజు స్మరామి, స్మరిస్తున్నాను. రోజు పొద్దున్నే లేవగానే వాళ్ళని తలుచుకోవాలి. పొద్దుట్లు లేవగానే ఆ భాగవతుల్ని తలుచుకుంటే ఆ రోజంతా మన జీవితం ప్రశాంతంగా నడుస్తుంది. అందులో ఒకడు ప్రహ్లాదుడు, రెండోవాడు నారదుడు, మూడోవాడు పరాశరుడు. పరాశరుడు అంటే వ్యాసుడి తండ్రి ఏకంగా, అందుకే ఆ గోత్రం వాళ్ళందరూ పరాశర గోత్రం అని పిలువబడ్డారు. పుండరీకుడు ఇక ఎంత గొప్పవాడండి బాబు, ఆయన కోసం భగవంతుడు దిగొచ్చేశాడు. ఆ తర్వాత వ్యాసుడు, ఆపై అంబరీషుడు. నిన్ననే సత్యనారాయణ గారు అంబరీష ఉపాఖ్యానాన్ని చెప్పారు. అంబరీష చరిత్రకి పేటెంట్ హక్కు అయిపోయింది. రోజు అంబరీషుడి గురించి చెప్పి 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 ఆయన అణువణువులో జీర్ణించుకున్నారు దాన్ని. ఇక శుకుడు, శుకుడు గురించి చెప్పడానికి ఈ అభినవ శుకుడు తప్ప మరొకడెవడో సరిపాడు, అంత గొప్పవాడైన అవధూత. సౌనకుడు, ఆయన కూడా భాగవతం వినడమే తన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు. భీష్ముడు, ఇవాళ విష్ణు సహస్రనామం మనం చదువుతున్నామంటే భీష్ముడి చలవ, ఆయనే సంకలనం చేసి మనకు అందించాడు. దాల్భ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వ్యాస శిష్యుడు, చాలా గొప్పవాడు. ఈ దాల్భ్యుడికి అసలు బొత్తిగా తీసేశారు లేకపోతే? అందుకే చూసుకోండి అన్న, కాసేపు ఉండి చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు చూసుకోండి. అయితే రీసౌండ్ ఇస్తుంది, లేదా అసలు నా మాట నాకే వినపట్టలేదు. ఈ పాపాత్ములందరినీ తరింపచేసేటటువంటి పరమపుణ్యాత్ములు భాగవతోత్తములు వీళ్ళు. వీళ్ళందరినీ పొద్దుట లేవగానే తలుచుకోవాలి. ఎప్పుడు తలుచుకోవాలన్నారు? అసలు ఉదయం తలుచుకోవాలి, పడుకునేటప్పుడు కూడా తలుచుకోవాలి. పొద్దుటే లేవగానే మంచం మీద నుంచి కాఫీ కాఫీ టీ అంటే ఆ రోజంతా దిక్కుమాలిన టీ బతుకవుతుంది, కాఫీ బతుకవుతుంది. అదే లేవగానే వేళం తలుచుకుంటే అనేకమైనటువంటి సంపదలను ఇచ్చే పరమాత్ముడు ఒక్క కాఫీ ఇవ్వకుండా పోతాడా? ఈ బోడి కాఫీ టీలు కూడా ఆయనకి పెద్ద లెక్క. కాబట్టి లేవగానే పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే భగవన్నామస్మరణం చేసేవారు. నేను ఎరిగి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా ఈ మాట చెప్పాలి. పోయాడు, ఇప్పుడు లేడు. అదేం కర్మమో కానీ లేచి లేవగానే భార్యను దిక్కుమాలిందానా అని, అంటే ఎంతకంటే ఇక నేను అనలేను అనకూడని వాటిని తిడుతూ లేచేవాడు. లేవడంతో పెళ్ళాన్ని తిడుతూ లేచేవాడు. రాత్రి పడుకునే ముందు మరి ఏం వేసుకునేవాడో తెలియదు కానీ పెళ్ళాన్ని కొడుతూ తిడుతూ మళ్ళీ పడుకునేవాడు. చివరికి చివరి రోజుల్లో మంచినీళ్ళు తాగడానికి కూడా వీలు లేకుండా గొంతు క్యాన్సర్ చచ్చిపోయాడు. కంఠం క్యాన్సర్ అని ఉంటుంది, గొంతుకులో పుండు వస్తుంది. క్యాన్సర్లు చాలా క్యాన్సర్లు ఉన్నాయి. కాలికి పుండ్లు వచ్చేవాళ్ళు కొందరు, హార్ట్కి వచ్చేవాళ్ళు కొందరు, ఊపిరితిత్తుల్లో పుండ్లు పుట్టేవాళ్ళు కొందరు, గొంతు క్యాన్సర్లు కొందరు, ఇలా బ్రెస్ట్ క్యాన్సర్స్ కొందరికి ఒకళ్ళకి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ భార్యను తిట్టడమేనండి వాడు బతుకంతాను. పొద్దున తిట్టాడు, రాత్రి తిట్టేవాడు, చివరికి పాపం 6 నెలల పాటు గొంతులో వ్రణం వచ్చి మంచినీళ్ళు కూడా దిగక దుర్మరణం పాలైపోయాడు పాపం. ఎప్పుడు మా చిన్నప్పుడు 1979 ఆ కాలంలో ఆయన చచ్చిపోయినప్పుడు మేము వెళ్ళాం, ఇలా ఎండిపోయి చచ్చిపోయాడు 1970. మా నాన్నగారు చెప్పారు, తెగ తిట్టేవాడు రోజు భార్యని ఎన్నోసార్లు చెప్పాను భగవన్నామం చేయమంటే చేశాడు కాదు అని. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, వీలున్నంత వరకు పనికిమాలిన కబుర్లు పరిహరించండి, ప్రహ్లాదుడిలాగా నిరంతరం నారాయణ స్మరణం చెయ్యండి, లేదా నీకు శివుడంటే ఇష్టమైతే శివనామస్మరణం చెయ్యి. ఈ స్మరణ కొంతకాలం చెయ్యగా 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 నీ శరీరమంతా భగవంతుడు నిండిపోతాడు కనుక నువ్వు ఏం చేస్తున్నా అందులో భగవచ్చక్తే ఉంటుంది. అప్పుడు నీకు దుర్మరణం రాదు, హాయిగా శుభ్రంగా మంచి పాయసం తిని చచ్చిపోతావు. షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. భగవంతుడు అనుగ్రహం ఉంటే ట్యాబ్లెట్లు తగ్గించవచ్చు మనం. రోగం పూర్తిగా తగ్గుతుంది అంటే కలియుగంలో కష్టం, కానీ ఆ ప్రభావం ఉధృతి తగ్గుతుంది. అసలు ఎందుకో తెలియదు కానీ భగవన్నామస్మరణం చేసిన వాళ్ళని చాలామంది చూడండి, వాళ్ళకి రోగాలు ఉన్న విషయం మర్చిపోతారు. నాతో పాటు యాత్రలకు వచ్చిన వాళ్ళు ఆ యాత్రల్లో ఉన్న 4 రోజులు రోగం లేకుండా సుఖంగా తిరుగుతున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చాక మంచం మీద పడుకుంటున్నారు. అక్కడ ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంటున్నారు. ఈ మధ్యన ఒక ఆయన నన్నెందుకు తీసుకెళ్ళలేదు తీర్థయాత్రకు అన్నాడు. నిన్ను తీసుకెళ్లాలంటే నువ్వు అడ్జస్ట్ అవ్వవు వచ్చిన తెప్పను. ఇప్పుడు సత్యనారాయణ గారిని తీసుకెడితే చాప వేసుకు పడుకోమంటే పడుకుంటారు. పాపం భరత్ కుమార్ గారిని తీసుకెడితే ఆయన గురువుగారి వాకిట్లో పడుకోమంటే పడుకుంటారంటారు ఆయన. అప్పుడు తీసుకెళ్ళడం తేలిక నాకు. నీ మంచం పక్కన నాకు మంచం ఉండాలి, నీకు పక్కనే గదిలో ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళాలి అని లెవెల్ మెయింటైన్ చేస్తే నేనేం తీసుకెడతాను? నాకు లోయర్ బెర్తే కావాలి, నాకు ఫస్ట్ ఫ్లోర్లోనే రావాలి అని అసలు గురువు గారి కంటే కొసరు గురువుల యొక్క బాధ ఎక్కువైపోతే నేను తీసుకెళ్ళడం మానేస్తున్నాను. చివరికి తీసుకెత్తి ఎవడికి ఓపిక ఉండి రాగలిగితే, ఎవడు హాయిగా అడ్జస్ట్ అయితే వాడిని తీసుకెడతాం. నీకు 100 సౌకర్యాలు కావాలంటే నేను ఎక్కడ తెచ్చిపెడతాను? అది తీర్థయాత్ర స్థలం కాశీ. కాశీకి వెళ్ళేది సుఖాలు అనుభవించడానికి కాదు, భగవన్నామస్మరణం చేసి పాప పరిహారం చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి, తపస్సు చేయడానికి వెడుతున్నాం. అక్కడ ఏది దొరికితే తినాలి. ఏం గురువుగారు పారాణికి తీసుకొచ్చారు రోజు ఉప్మాయేనా అంటే అక్కడ నాకే ఉప్మా పెడుతుంటాయి, నీకు నేనేం పెట్టినావు? నాకే దిక్కులేదు, నీకేం దిక్కు? నేనే భగవంతుడు తలుచుకుని ఆయన ఏది పెడితే తింటున్నాను, ఆయన కోసం మళ్ళీ నేను ఎక్కడ తీసుకొస్తాను? కాబట్టి ఈ అడ్జస్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని అంత యాత్రకు తీసుకెళ్ళేవాడు. యాత్రకి తీసుకెళ్ళామంటే వాడు మనకు భారం కాకూడదు, వాడు నన్ను భారంగా మోసుకెళ్ళాలి, వాడిని నేను ఎక్కడికి వస్తాను? కాబట్టి ఇక్కడ పారాయణ అంటారు గొడవలేదు, హాయిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకుంటారు ఎవరికి వాళ్ళ దగ్గరలో, లేదా కిక్కురు మండడానికి వీలు లేకుండా ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం, ఏదో ఒకటి తింటారు, పడుంటారు, తాగుతారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భాగవతోత్తముల్ని తలుచుకుని భగవన్నామస్మరణం చేసి అవకాశం ఉన్నప్పుడు తీర్థయాత్రలు చేస్తే ఉన్నంతకాలం సుఖంగా బతుకుతాం, శరీరం విడిచిపెట్టేటప్పుడు హాయిగా విడిచిపెడతాం, పరమాత్మ దగ్గరికి వెడతాం. అటువంటి భాగవతోత్తములో ప్రహ్లాదుడు చాలా గొప్పవాడు. ఒకసారి ఈ భాగవతం వింటూ వింటూ పరీక్షిత్తు సుకుణ్ణి అడిగాడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఉంది, అది నేను అడుగుతున్నాను, చెప్పు. దేవతలన్నా రాక్షసులన్నా భగవంతుడికి తన సొంత పిల్లలే, భగవంతుడి దృష్టిలో చెడ్డ మంచి లేదు కదా. రాక్షసులు ఆయన సృష్టే, దేవతలు ఆయన సృష్టే. కానీ ఎప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల్ని రక్షిస్తాడు, రాక్షసుల్ని చంపుతాడు. పోనీ రాక్షసుల్ని చంపి దేవతల్ని కాపాడడం వల్ల ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఒకటి ఆలోచించండి, మనమైతే ఒకటికి ఉపకారం చేసి ఒకటికి అపకారం చేస్తే ఏదో లాభం పొందుతాం, కానీ భగవంతుడికి లాభ నష్టాలు ఏముంటాయి? అలా లాభ నష్టాలు లేనివాడు అందరి ఎడలా సమానంగా ఉండవలసిన విష్ణువు ఎందుకు రాక్షసుల్ని చంపుతాడు, దేవతల్ని రక్షిస్తాడు? ఎప్పుడు ఇంద్రుడి మీద ఆయనకి పక్షపాతం ఏమిటని అడిగాడు. అప్పుడు శుకుడు, మంచి ప్రశ్న వేశావు, భగవంతుడికి ఎవరి మీద పక్షపాతం లేదు. ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఐదుగురు పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ ఐదుగురిలో నలుగురు మంచివాళ్ళు అయ్యుండి ఒకడు చెడ్డవాడు ఉన్నాడు అనుకుందాం. ఈ చెడ్డవాడు ఈ నలుగురిని చంపేస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తాడు? ఒరే, ఈ నలుగురిని చంపేయని అంటాడు, అండవు. తన నలుగురు కుమారుల్ని చంపడానికి కంకణం కట్టుకుని మహాక్రూరత్వంతో వ్యసనములతో ఉన్న పరమపాపాత్ముడైన చివరి కొడుకుని శిక్షించేనా తక్కిన వాళ్ళు కాపాడతాడు. రాక్షసులు ఆ భగవంతుని సంతానమైన సమస్త లోకాలని వాళ్ళు నాశనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి జాలి ఉండదు, ఆవుల్ని చంపి తింటారు. ఇక కనిపించే మనుషులు ఎవరిని బతకనివ్వరు. దేవతలంటే ద్వేషం, యజ్ఞములను పాడు చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళని శిక్షించవలసి వస్తుంది. భగవంతుడు శిక్షించడానికి మూల కారణం వాళ్ళ పాపమే, వాళ్ళ దోషమే. దాని వెనకాతల ఒక గొప్ప కథ కూడా ఉంది, అదే కథ చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు ధర్మరాజు రాజసూయయాగం చేశాడు. రాజసూయయాగంలో మహావైభవంగా జరిగిన యాగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పూజించాడు ఆయన. ఎప్పుడు యజ్ఞం జరిగినా ఒక మహాత్ముడిని పూజించాలి. అందుకే చూడండి, మన వేదసభ జరిగింది, గురువుగారిని హైదరాబాద్లో పూజించారా లేదా? అలా ఎవరో ఒక గురువుని, ఒక మహాత్ముడిని పూజించడం ఒక ధర్మం. రాజసూయయాగంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఉంటే ఆయన్ని పూజించక ఇంకెవరిని పూజిస్తాం, ఆయన్నే పూజించని భీష్ముడు చెబితే కృష్ణుడిని పూజించాడు ఆయన. అప్పుడేం చేశాడు, శిశుపాలుడు లేచాడు. లేచి, ఈ కృష్ణుడు కేవలం గోవులు కాసుకునేటటువంటి వాడు, స్త్రీలోలుడు, ఆవుల పాలు తాగేవాడు, ఇటువంటి వాడికి రాజ్యార్హత లేదు, ఇతను ఎందుకు పూజించావు అని నోటికి వచ్చినట్టు తిట్టాడు కృష్ణుడిని. అలా తిట్టగా తిట్టగా శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం వచ్చింది, శిశుపాలుడి తల పర్రును నరికేసింది, పొట్లకాయని కోసినట్టుగా వాడి తల నరికి అవతల పారేసింది. అప్పుడు శిశుపాలుడి శరీరంలోంచి బొటన వేలంత కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి శిశుపాలుడి యొక్క ప్రాణం, అది జ్యోతి రూపంలో బయటకు వచ్చి అందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. అంటే చచ్చిన శిశుపాలుడు కృష్ణుడిలో లీనమైపోయాడు, కలిసిపోయాడు. అప్పుడు ధర్మరాజు గారికి ఆశ్చర్యం కలిగింది. యజ్ఞమంతా అయిపోయాక ఒకరోజున నారదుని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని పూజించి ఆయన దగ్గర వినయంగా కూర్చుని ఇలా ప్రశ్నించాడు, మహాత్మా, పరమ దుర్మార్గుడు శిశుపాలుడు ఎప్పుడు కృష్ణుడిని తిట్టేవాడు, కానీ కృష్ణుడి చేతిలో చచ్చిపోయి కృష్ణుడిలో కలిసిపోయాడు. ఈ పాపాత్ములంతా కృష్ణుడిలో కలిసిపోతే ఇంక రేపటి నుంచి ఎవరైనా పుణ్యాత్ములు ఉంటారా? అందరూ పాపం చేయడానికే సిద్ధపడతారు కదా. భగవంతుడిని పూజించే వాళ్ళకంటే పాపాత్ములు ఆయనలో కలిసిపోతే రేపటి నుంచి ఏం చేస్తారు? ఐసర్ మధ్య ఇదే బాగుందనుకుని విశాలట్టుగా తిట్టం మొదలెడతారు. పైగా పూర్వం వేణుడు అని ఒకడున్నాడు, అంత దుర్మార్గుడు మరొకడు లేడు. ఇప్పటి కమ్యూనిస్టు పార్టీలన్నిటికీ లీడర్ వాడే అప్పట్లో. వాడు, నేనే దేవుణ్ణి, అయష్టవ్యం అహోతవ్యం అదాతవ్యం విప్ర అన్నాడు. అంటే నా రాజ్యంలో యజ్ఞం చెయ్యకూడదు, యజ్ఞములో నెయ్యి వెయ్యకూడదు, ఎవరూ ఎవరికి దానం చెయ్యకూడదు, ఎవడికి వాడే మీ సొమ్ములు మీరే కాపాడుకోండి, మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నాకే ఇవ్వండి, నేనే విష్ణువుని, నేనే శివుణ్ణి, నేనే బ్రహ్మని, నన్ను మించిన దేవుడు లేడు, నన్నే పూజించండి అన్నాడు. దాంతో ఎంతో నచ్చ చెప్పారు ఋషులు బ్రాహ్మణులు వాడికి, వినలేదు, వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది, చావు అన్నారు, చచ్చిపోయాడు వెంటనే వాడు. వేణుడు మాధవం దగ్గడి విప్రులు తిట్టిన లీనుడై, వేణుడు మాధవం దగ్గడి విప్రులు తిట్టిన భగ్నుడై, తమోలీనుడు గాడి తొల్లి మదలిప్తుడు చైద్యుడు పిన్ననాట నుండేనియు మాధవున్ విన సహింపడు భక్తి వహింపడు అట్టివాడే నిబిడ ప్రభావమున ఈ పరమేశ్వరునందు చొచ్చెనో. వేణుడనే ఆ దుర్మార్గుడు శ్రీకృష్ణుణ్ణి విమర్శించి బ్రాహ్మణులు తిట్టగా చచ్చి నరకానికి పోయాడు. వాడు వాడు స్వర్గానికి వెళ్ళలేదు, విష్ణువులో కలిసిపోలేదు, ఆ దుర్మార్గుడు నరకానికి పోయాడు, సర్వనాశనం అయిపోయాడు. కానీ ఈ శిశుపాలుడు పుట్టినప్పటి నుంచి కృష్ణద్వేషంతో పుట్టాడు. కృష్ణుడి పేరు విరేవాడు కాదు, కృష్ణుడు అంటే అసహ్యం. ఇవాళ అధర్మార్గుడు చచ్చిపోయి కృష్ణుడిలో కలిసిపోయాడు. అది ఎలా వచ్చింది, ఏ శక్తి వల్ల అతడు కృష్ణుడిలో కలిసిపోయాడు? నిజంగానండి, శిశుపాలుడంతా కృష్ణుడిని తిట్టినవాడు ఎవడో లేడు తెలుసా, వాడు తిట్టినట్టుగా ఎవరు తిట్టలేరు ఈ ప్రపంచంలో, ఎంత శత్రువు తిట్టలేడు. వాడు స్వయంగా కుంతీదేవి చెల్లెలు కొడుకు. కుంతీదేవికి చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, అందులో కుంతీదేవి చెల్లెళ్ళలో ఒక ఆవిడ పేరు సాత్వతి. ఆ సాత్వతి యొక్క కొడుకు శిశుపాలుడు, అంటే ధర్మరాజు గారికి సొంత పిన్ని కొడుకు వాడు. ఇంట్లో చాలామంది పిల్లలు ఉంటారు, ఎవరిదారి వాళ్ళదే, అక్కగారు బుద్ధిమంతురాలైతే చెల్లెలు దుర్మార్గురాలు అవ్వచ్చు, చెల్లెలు బుద్ధిమంతురాలైతే అక్కగారు దుర్మార్గురాలు అవ్వచ్చు, ఇద్దరికీ ఒకటే లక్షణాలు ఉండాలని శాస్త్రం ఏం చెప్పింది చెప్పదు కదా. ఒకే ఇంట్లో చూస్తూనే ఉంటాం కదా, తమ్ముడు ఒక రకంగా ఉంటాడు, అన్నయ్య ఒక రకంగా ఉంటాడు, ఒకే ఇంట్లోనే అవ్వడానికి. అన్నగారికి దైవభక్తి గురుభక్తి ఉంటుంది, తమ్ముడికి ఏమి ఉండదు, కంప్యూటర్ భక్తి తప్ప, కంపు భక్తి తప్ప. ఇవి సృష్టి రహస్యాలు. అలాగే కుంతీదేవి పిల్లలంతా కృష్ణ భక్తులయ్యారు, ఆ కుంతి చెల్లెలు పిల్లలు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళంతా కృష్ణ ద్వేషులయ్యారు. ఈ శిశుపాలుడైతే హరిసాధిల్తు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతం బునొందింతు తా హరికిన్ వైరి నటంచు వీడు పటురోషాయత్తుడై ఎప్పుడు తిరుగుల్ బ్రువ్వదు నోరు వ్రీలిపడదున్ దేహం బుదాకంబుతో నరక ప్రాప్తియు పొందడే క్రియ జగన్నాథం ప్రవేశించెను. చిన్నప్పటి నుంచి వాడు శ్రీకృష్ణుణ్ణి సాధిస్తాను, కృష్ణుణ్ణి మింగుతాను, కృష్ణుణ్ణి చంపుతాను, కృష్ణుణ్ణి పొడుస్తాను, కృష్ణుణ్ణి కొడతాను, ఈ కృష్ణుడి ప్రాణం తీస్తాను, ఈ కృష్ణుడు నాకు మహావిరోధి, కృష్ణుడితో ఎప్పుడూ నేను విరోధిస్తూనే ఉంటాను అని నిరంతరం హరి 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 అని తిట్టి చివరికి కృష్ణుడి చేతిలో చచ్చి ఆ హరిలో కలిసిపోయాడు. అలా కృష్ణుడిని తిట్టిన వాడి నాలుక తెగి కింద పడాలి, కానీ తెగలేదు. వాడి శరీరం భగభగ మండాలి, మండలేదు. కనీసం వాడు నరకానికి కూడా పోలేదు. మరి కృష్ణుడిలో ఎలా ప్రవేశించాడో తెలియటం లేదు. అనగా అప్పుడు ధర్మరాజుతోటి నారదుడు ఇలా అన్నాడు, భగవంతునికి రెండు రకాల భక్తులు ఉన్నాయి, ఒకటి వైరభక్తి, ఒకటి ప్రేమభక్తి. మళ్ళీ ప్రేమభక్తి 9 రకాలది పక్కన పెట్టండి. ప్రస్తుతానికి వైరము రాగము. వైరం అంటే ఎప్పుడూ భగవంతుడిని తిట్టడం అన్నమాట, ఆయనతో విరోధించడం. ప్రేమభక్తి, మీ అందరి దగ్గర ప్రేమభక్తి ఉంది, కానీ నిజంగా మీకంటే శత్రువు ఎక్కువ పొగుడుతాడట మనని. ఉదాహరణకి గురువుగారు అంటే మీకు భక్తి, ఏదో భక్తి ఉంటే ఓసారి పొగుడతారు, మా గురువుగారికి ఓ దండం అని పొద్దున్న దండం పెట్టాక సీరియల్స్ చూసుకుంటారు మీరు రోజు 24 గంటలు. మా గురువుగారు ఎందుకు వెళ్తుంటారు, ఎంత గురువుగారు మీరు లేకపోతే నేను ఉండలేనన్న సాయి మనోజ్ గారే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మానేసి ఎప్పుడు వాట్సాప్లో చూసుకుంటారు. ఆయనకి కేవలం 1 నిమిషం దండం పెడితే అక్కడికి అయిపోయింది ఆయనకి మనకి కనెక్షన్. కానీ అలాగదే మనకు ఏదో విరోధం ఉందనుకోండి, వాడు 24 గంటలు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ గురువుగారు చూసి ఎప్పుడు డెదలేకపోదామా, ఎప్పుడు తిడదామో చూస్తాడు. వాడికంటే గొప్ప భక్తుడు ఎవడు చెప్పండి, వాడు మీకంటే పట్టుకోవడానికి తప్పులు పట్టుకోవడానికి వెతికేవాడు ఎక్కువ వింటాడు మన గురించి. అలాగే శ్రీకృష్ణ భక్తులు ఏదో కృష్ణ అని ఒకసారి తలుచుకుని ఆ తర్వాత వాళ్ళు అన్నాలు వాళ్ళు తింటారు, వాళ్ళు ఇడ్లీ వాళ్ళు తింటారు, వాళ్ళు చట్నీ వాళ్ళు వేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఇడ్లీ చట్నీ నచ్చకపోతే బయట హోటల్కి పోతాం, అక్కడైతే కొంచెం కారం మసాలా వేస్తారు, ఇక్కడైతే కొంచెం సాత్వికంగా ఉంటాయి కనుక. ఏదైనా మొత్తం మీద గురువుగారు ఒకసారి తలుచుకుంటాడు వాడు. అదే కృష్ణుడి మీద విరోధం ఉందనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఈ కృష్ణుడు చంపాలి, కృష్ణుడు కొట్టాలి, కృష్ణుడి పడవాలి, రోజు కృష్ణ 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 అంటూనే ఉంటారట. అందుకని వైరభక్తి గొప్పదన్నారు. వైరముతో చేరినంత తొందరగా పరమాత్మని భక్తితో కూడా పొందలేము. మీరు ఎక్కడైనా చూడండి, మీకు వడేడ్చేవాడు మిమ్మల్ని తలుచుకున్నట్టుగా మీ స్నేహితుడు తలుచుకోడు. అందుకే భక్తిలో వైరమే గొప్పదన్నారు. ఓ కోడలకు అత్తగారి మీద ఒళ్ళు మండిపోతే దిక్మాలనత 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 అని 100 సార్లు అత్తను తలుచుకుంటుందా లేదా? లేదా అత్తగారి కోడల మీద కోపం వస్తే కోడలు 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 అంటూ రోజు కోడలే తలుచుకుంటుంది. నారాయణ హనుమానుడిని చూద్దాం అందం, ఎందుకంటే మంట దాని మీద కనుక. ఏ పరిస్థితుల్లో అయినా ద్వేషం వల్ల తలుచుకున్నట్టుగా భక్తితో మనం తలుచుకోలేము. అందుకే భగవంతుణ్ణి విరోధంతో తిడితే ఎక్కువసార్లు తిట్టినట్టు కనుక, ఎక్కువసార్లు తలుచుకుంటున్నాడు కనుక, అది కూడా ఆయన భక్తి కింద భావించి నా నామస్మరణం చేశాడని భావించి తనలో కలుపుకుంటాడట. చూచారు, ఇది గొప్ప గొప్ప విచిత్రమైన భక్తి. మనమైతేనే 10 సార్లు తిట్టి వాళ్ళు మండిపోతుంది, పొడి చేస్తామండి, ఎరా నన్ను తిడతామానండి. కానీ భగవంతుడు తిట్టే కొద్దీ ఆహా ఏం తిట్టావు ఏం తిట్టావు, ఎన్నిసార్లు తలుచుకున్నావు కృష్ణ అని, కృష్ణుడిని కొడతాను, కృష్ణుడిని నరుగుతాను, 1వ సారి 2వ సారి 3వ సారి ఓ రోజుకు వీడు 1000 సార్లు నా నామస్మరణం చేశాడు అనుకుని తనలో కలుపుకుంటాడట. అందుకని భక్తిలో వైరభక్తి గొప్పది. తుమ్మెదాని ఒకటి ఉంటుంది, అది గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. అంటే అది పురాణాల్లో ఆ కాలం మాట. ఇప్పుడు అన్నీ కృత్రిమం వచ్చాయి, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు తెల్లకాకులు కూడా కనపడుతున్నాయి ఎండోయ్, ఇప్పుడు అన్నీ విచిత్రమే. కాబట్టి కలియుగాన్ని పూర్వయుగంతో పోల్చదు. ఇప్పుడు నెమళ్ళు కూడా సంభోగం చేస్తున్నాయి, పూర్వం చేసేవి కావు. ఆ రోజుల్లో ఉన్న విధానము అంతా మారిపోయింది. కాబట్టి కలియుగంలో పాత వాటిని దృష్టిలో పెట్టుకోవడానికి కూడా లేవు కొన్ని చోట్ల. ఏమండి తెల్లని కాకులు ఉండి లేవన్నారు, కానీ ఇప్పుడు తెల్ల కాకులు కనపడుతున్నాయి. నేను ఆ మధ్యన చూసి తెల్లబోయా, ఒసిమి దుంపలు దగ్గర కాకులు కూడా నల్లదనం పోయి తెల్ల రంగులోకి వచ్చేస్తే ఎలాగో అనుకున్నాను. పోనీ ఎవరన్నా వైట్ వాష్ వేశారంటే కాకిగా వైట్ వాష్ ఎందుకు వేస్తాడు, ఎవడన్నా సున్నం వేయలేదు, దాని అతను అదే పుట్టుకతో సున్నం వచ్చింది. కాబట్టి కాలం అంతా మారింది, కానీ పూర్వకాలంలో తుమ్మెదలు పేడలో ఉండే చిన్న పురుగుని పట్టుకొచ్చి తమ గుట్లో పెట్టేవి. ఆ పేడ పురుగు చుట్టూ తా బొమ్మని తిరిగేవి. ఈ తుమ్మెద ఝుమ్ అంటూ తిరుగుతూ ఉంటే ఆ పేడ పురుగు భయంతో తిరిగేసిలా చూసేది. చూడగానే కొంతసేపటికి ఈ పురుగు తుమ్మెదగా మారిపోతుంది. ఈ విధంగా తుమ్మెద సంతానోత్పత్తి చేస్తుంది. అదేమి గుడ్లు పెట్టక్కర్లేకుండా, కడుపు ధరించక్కర్లేకుండా మళ్ళీ గర్భం ధరించిన దగ్గర నుంచి వాంతులు ఇవ్వడం, మళ్ళీ ద్రాక్షరసాలు ఇవ్వడం, వేళకి తిండి పెట్టడం, ఏది పడుతుందో ఏది పడకపోవడం, డాక్టర్ల చెకప్లు, ఇక అందరూ కూడా తుమ్మెదలకు లేదు. అందుకే తుమ్మెదలు అదృష్టవంతులు. అదొక పేడ పురుగును గుట్లో పెట్టి దాని చుట్టూ అలా తిరుగుతుందన్నమాట. తిరుగుతూ ఉంటే కొంతసేపటికి ఏమవుతుందన్నమాట, అది భయంతో పురుగు ఈ తుమ్మెదకేసి చూసి తుమ్మెదగా మారిపోతుంది. అంటే ఒక పురుగుని తుమ్మెదగా భయపెట్టి తుమ్మెద మార్చేస్తుంది. దాన్ని భ్రమర కీటన్యాయము అంటారు. అలాగే భగవంతుడి మీద అసహ్యంతో కానీ ద్వేషంతో కానీ 10 సార్లు ఆయన తలుచుకుంటే చివరికి ఆయనే మనం అయిపోతాం, అదన్నమాట శిశుపాలుడు చేసిన పని అని. భగవంతుడికి ఎవరి మీద ద్వేషం ఉండదు, వాడు తిట్టిన వాడిని కూడా తనలో కలుపుకుంటాడు, చంపి తనలో కలుపుకుంటాడు. ఆయనకు అందరూ ఒకటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం ఆయన లక్షణం. పైపెచ్చు ఈ రాక్షసులంతా కూడా కారణజన్మలు. అందున ఈ శిశుపాలుడు ఉన్నాడే, మీ తల్లి చెల్లెలు కొడుకు అంటే మీ పిన్ని కొడుకు, వాడు ఇప్పుడు శిశుపాలుడు, కానీ ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దూత, వైకుంఠం దగ్గర ద్వారపాలకుడు. పూర్వం జయుడు విజయుడు అనే ఒక ఇద్దరు వైకుంఠమునకు కాపలాగా అటు ఇటు ఉండేవారు. ఆ ఇద్దరు సనక సనందనాథుల శాపం వల్ల ఇదిగో భూలోకంలో శిశుపాలుడిగా దంతభక్తుడిగా పుట్టారు అనగానే మళ్ళీ ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది. ఏమిటి మా వాళ్ళకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా అదేమిటని అడిగాడు. అయితే చెబుతున్నాను విను, వైకుంఠమునకు ద్వారపాలకులు ఇద్దరున్నారు, వాళ్ళని జయ విజయులు అంటారు. జయుడు విజయుడు పేరు కాదు, పోస్టు పేరు. అది ఏమిటది ఆ ఉద్యోగం పేరు. మీరు చూడండి, ఎక్కడన్నా సెక్రటరీగా ఉంటే అందులో ఎవరున్నా సరే సెక్రటరీ అని అంటారు, అవునా? అలాగే అకౌంటెంట్ అంటే అకౌంటెంటే, అదొక పేరు కాదు ఉద్యోగం. అలాగే జయుడు విజయుడు కూడా ఉద్యోగం పేర్లు. అందులో ఇప్పుడు మనం కూడా చేరచ్చండి, గురువుగారు చెబుతున్న భాగవతాన్ని 100 సార్లు వింటే, 100 సప్తాహ దీక్షలతో వింటే, అది కూడా ఏదో మధ్యలో వినేసి లేచి వెళ్ళిపోతే కాదు, 7 రోజులు గురువుగారితో సమానంగా కూర్చుని గురువుగారు లేచాక లేచి శ్రద్ధగా 100 సప్తాహాలు చేస్తే వచ్చే జన్మలో జీవిజీవులు పోస్ట్ వస్తుంది. అంత గొప్ప పోస్ట్ రమ్మంటే రాదు, మామూలు పోస్ట్ అది. అసలు గురువుగారి దగ్గరికి వస్తేనే 2 రోజులు 3 రోజున నాకు 40,000 జీతం కావాలని జీతం ఒప్పుకోతే పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది భగవంతుని దగ్గర జయుడు విజయుడిగా మారడం అంటే అంత తేలిక. 100 సప్తాహములు వినాలట జయకుమార్ గారు. 100 సప్తాహములు అంటే 700 రోజులు ఏకధాటను కూర్చోవాలన్నమాట. కానీ 700 రోజులు గురుగారు ఎక్కడ చెప్తారు కూర్చుని? ఇవాళ ఎక్కడ కూర్చుంటే రేపు కొవ్వూరు, ఎల్లుండి మైసూరు, ఇంకో రోజు కాశీ, ఇంకో రోజుసారి వారాసి, అవునా? అలా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళగలగాలి. మళ్ళీ ఆ పెడుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి పెడుతున్నావు, ఏం చేస్తావు అని ఎవరిని అడిగినప్పుడు సిగ్గుపడకుండా నేనేం చేస్తాను, నేను భగవద్భక్తుడిని, భగవంతుడి సేవ చేస్తున్నాను అనాలి. అదొక కష్టం. ఇది కలియుగంలో ఎలాంటిదో తెలుసా? మానవతత్వం. అస్సలు తీర్థయాత్రలు చేయకపోతే ఎప్పుడు ఇంట్లో పడి తింటాడు, తీర్థయాత్ర చేయలేదంటారు. తరచుగా చేశారనుకోండి వీడికి పని పట్టలేదు చేస్తున్నాడంటారు. తిండి ఎక్కువ తింటే తెగ తింటున్నాడు అంటారు, తినకపోతే హే వీడికి ఏదో రోగం అండి, మాయదారి రోగం అంటారు. ఏమి చెయ్యండి తిడతారు? అవి పట్టించుకోకుండా ఉన్నవాడు జ్ఞాని. నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గరకు వచ్చేవాళ్ళంత ఆత్మబలంతో ఉండండి, దేనికి భయపడకండి. అసలు ఆ ధైర్యం ఉండడమే గొప్ప ఆయుధం, ధైర్యమే సంపద. పిరికితనంతో ఉన్నవాడు అనుక్షణం చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తాడు. ఎవడు మనని తిట్టుకున్నా, ఎవడు పొగడినా లెక్క చేయకుండా నిశ్చింతగా బతకండి, అంతే. మనకి పోయేదేమీ లేదు. తిట్టేవాడిని ఆపలేం, పొగిడేవాడిని ఆపలేం. ఎటొచ్చి ఏడుస్తూ కూర్చుని మీరు నన్ను తిట్టారు అంటే నీకు అనారోగ్యం వస్తుంది. తిడితే తట్టాడు, ఏమవుతుంది? రేపు పొగుడతాడు, ఇవాళ తిడతాడు. కాబట్టి అవేం పట్టించుకోకుండా మనోబలంతో బతకాలి. తీర్థయాత్రలు చెయ్యండి, భగవత్కథ వినండి. 100 సప్తాహములు గనక వినగలిగితే తన జీవితంలో ఎప్పటికైనా పర్వాలేదు. శరీరం విడిచేలోపు 100 సప్తాహములు గనక చేయగలిగితే ఏదో ఒకనాటికి జయ విజయుల యొక్క పదవి పొందుతాం. అక్కడికి వెళ్ళామంటే ఆ పరమాత్ముడిని రోజూ చూడొచ్చు కదండి బాబు. ఆయన దగ్గర కూర్చోడంటే మాటల ఒక భగవంతుడికి, ఒక జగద్గురువుకి, ఒక మహానుభావుడికి గేట్ కీపర్గా ఉండడం కంటే అదృష్టమే ఉంది. అది ఏ ఉద్యోగం కంటే కూడా గొప్పది, అన్ని ఉద్యోగాల కంటేది గొప్ప ఉద్యోగం. అలాంటి జీవిజీవులు ఒకప్పుడు వైకుంఠ ద్వారంలో ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి విష్ణుమూర్తి దర్శనానికి బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని ఒక నలుగురు ఉన్నారు. ఈ నలుగురిని ఏమంటారు? సనక సనందనాది మహర్షులు అంటారు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, బ్రహ్మ మనస్సు నుంచి పుట్టారు. ఎప్పుడు చూచినా 8 సంవత్సరాల పిల్లల వలె ఉంటారట. ఇక వాళ్ళకి వయస్సు పెరగదు, ఎప్పుడు 8 ఇయర్స్ ఓల్డ్, 8 ఏళ్ళు దాటి ఉండదట వాళ్ళకి. ఎంత కష్టం అండి అలా ఉండడం. సాధారణంగా రోజురోజుకి వయసు మారిపోతూ ఉంటుంది. ఏదో నాలాంటివంటి పక్కన పెట్టండి, ఎన్నాళ్ళైనా ఇలా అందంగా కనబడతాను. కానీ ఎక్కువ మందిని చూడండి, చిన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, పెద్ద ఒక రకంగా ఉంటారు. గట్టిగా 25 ఏళ్ళు వస్తే ముసిరి పెరుగుల్లో ఉంటారు కొందరు. ఈ మధ్యన ఒకటి వచ్చి నాకు పెళ్ళి అవ్వలేదండి అన్నాడు. ఈ వయసు ఎంతంటే నా వయసు ఎంత, 24 అంటాడు. ఆయన చూస్తే 42లో కనపడుతుంది, 42 కదా, 62లో కనపడుతుంది, 24 అంటాడు. నిజంగా 24నంటే అవునండి అన్నాడు. ఇదేమిటే బాబు, నువ్వు చూస్తే మా తాతగారిలో ఉన్నావన్నా నేను. తర్వాత ఆధార్ కార్డు వెరిఫై చేశాం, 24 కదా, ఏం లేదు, ఉట్టే అబద్ధం, 46. కొంతమందికి అదొకటి. ఇప్పుడు ఏమైంది నీ వయసు చెప్పుకోవడానికి? ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నారు, నాకు 70 ఏళ్ళు అంటే ఆయనకి ఏమన్నా నష్టమా, లేకపోతే 60 అంటే నష్టమా? ఇంకేమిటి రిటైర్ అయిపోయిగా టెన్షన్గా పింఛన్ పుచ్చుకుంటున్న వాడికి కొంచెం వయస్సు పెరిగిందంటే మాత్రం ఏమొచ్చింది? కానీ ఎందుకో కొంతమందికి ఎప్పుడు కూడా అనమాట, మనవరాలికి పెళ్ళి అయిపోయింది, నాకు ఇంకా 46 ఏళ్ళు అంటుంది. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయిన ఆర్ఆర్పేటలో భక్తురాలు ఉందండి, ఎప్పుడు అడిగినా 46 ఏళ్ళు ఆవిడికి. ఆవిడ మనవరుడు, మనవరాలు కూడా హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతారు. మరి 46 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ళు వయస్సు వచ్చిన మనవడు మనవరాలు ఎలా వచ్చారో తెలియట్లేదు ఇప్పటికి కూడా నాకు. అదేంటో టాప్ మోస్ట్ సీక్రెట్ తెలియట్లే. దిక్కుమాల వయస్సు ఎందుకు దాచుకుంటారు చెప్పండి హాయిగా? నన్ను అడిగితే హాయిగా నాకు 100 ఏళ్ళని చెప్పండి, ఏం కొంపలిపోతే. పెళ్లికి ముందు చెప్పొద్దు అలా వాళ్ళు, పెళ్ళయ్యాక. పెళ్లికి ముందు చెప్తే వాళ్ళు పెళ్ళి అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి పెళ్లికి ముందు ఎవడైనా సరే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు 25 ఏళ్ళు వచ్చినా సరే నాకు 16 ఏళ్ళని చెప్పుకుంటే కొంత ధర్మం ఉంది. వన్స్ ఒకసారి పెళ్ళయ్యాక ఇంక వాడి ముఖానికి ఎంత వయసు అయినా ఒకటి, ఇప్పుడు కొత్తగా ఇంక అయ్యేది ఏమీ లేదు, అవునా? కానీ కాలప్రభావం అది. ఈ అదృష్టం ఏమిటంటే నిరంతర నారాయణ స్మరణం చేయటం వల్ల సనక సనందనాది మహర్షులు ఎప్పుడు చూచినా 8 సంవత్సరముల పిల్లల వలే ఉండేవారు. ఒక్కొక్కప్పుడు దిగంబరంగా, ఒక్కొక్కప్పుడు గోచిగుడ్డ పెట్టుకు తిరుగుతూ ఉండేవారు. 8 ఏళ్ల వయస్సులో ఎలా ఉన్నా పర్వాలేదు, అందుకని వాళ్ళు అలా తిరిగేవారు. ఆ మహాత్ములు పరమయోగులు, ఎక్కడికి కావాలంటే అక్కడికి కోరుకున్నంత మాత్రం చేత వెళ్ళగలరు. వాళ్ళకి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు. వైకుంఠం అంటే వైకుంఠంలోకి వెళ్ళగలరు. మళ్ళీ కన్ను మూసి తెరిచేలోపు కైలాసం అంటే కైలాసానికి వెళ్ళగలరు. భూలోకం అంటే భూలోకానికి రాగలరు. అటువంటి మహాత్ములు ఒకనాడు నారాయణ దర్శనానికి వైకుంఠానికి వెళ్ళారు. ఈ జైవిజయులు ఈ పిల్లలను చూశారట. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంభకులంతరగ నీక తరిమిరధీశ. వాళ్ళు చిన్నపిల్లలు, నిరంతరం హరినామస్మరణం చేస్తారు, అహంకారం లేనివాళ్ళు. అటువంటి మహాత్ముల్ని గుర్తించలేక వైకుంఠంలోకి ఎవరో దిగంబరులైన పిల్లలు వెళ్ళిపోతున్నారని భావించి, ఏ పిల్లలరా ఎవర్రా మీరు వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారు విష్ణువు దగ్గరికి అని గదలు అడ్డం పెట్టి పొండి పొండి అన్నారట. వాళ్ళు కాపల వాళ్ళిద్దరూ గెట్ అవుట్ అన్నారు, పొండి అన్నారు. కొంచెం ఆలోచిస్తే వాళ్ళకే నిజం తెలిసేది. నిజంగా భూలోకంలో ఉన్న ఒక సామాన్యుడైన 8 ఏళ్ల కుర్రాడు వైకుంఠానికి వెళ్ళగలడా? అక్కడ దాకా వెళ్ళాడంటేనే వాడు ఎంత గొప్పవాడో తెలియాలి. కాలప్రభావం వల్ల వాడికి అది అర్థం కాలేదు పాపం. ఇప్పుడు ఎవడబడితే వాడు వచ్చినా ఒళ్ళు కూర్చుంటాడా? ఏ శాస్త్రతో వచ్చి కూర్చున్నాడంటే దాన్ని బట్టి అర్థం అవ్వాలి వీడు గురువుగారికి ఎవడో దగ్గర బంధువురానని. మీలో ఎవడనో వచ్చి ఒళ్ళో కూర్చుంటే లాగి పక్కవాడు లాగి పారేస్తాడు. కాబట్టి ఈ మహాత్ముల యొక్క గొప్పతనం అర్థం చేసుకోవలసిన వాళ్ళయ్యుండి కూడా కర్మయోగము వలన అర్థం చేసుకోలేక ఎవరో పిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నారనుకుని ఆగండి లోపలికి పోవద్దు వెళ్ళండనగానే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. సాధారణంగా వారికి కోపం రాదు, ఆ పూట వాళ్ళకు కూడా కోపం వచ్చింది. ఇప్పుడు నా పోటాడు కోపం రాదు, కానీ నాకు కూడా కోపం తెప్పిస్తారు ఒక్కోసారి, తప్పదు అప్పుడు కోపం రాకపోతే కష్టం. వారిల్ చిన్న తమకంబున వారిల్ చుక నిలువలేక వడిదిట్టిరి దౌవారికుల అసురయో నినవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. లోపలికి వెళ్లకుండా తమని నిలువరించిన, నివారించిన, అడ్డం కొట్టిన ఈ ద్వారపాలకుల మీద ఈ బాలురికి కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు కళ్ళెర్ర చేసి, ఓరి నిరంతరం భగవన్నామస్మరణం చేస్తూ ఆయన దర్శనానికి వెళ్ళే మమ్మల్ని రజోగుణంతో తమోగుణంతో లోపలికి వెళ్లకుండా ఆపుతారా? ఇంత అహంకారమా మీకు? పదవి వచ్చింది అంటే దానివల్ల సంస్కారం పెరగాలి. ఇంత గొప్ప పదవిలో ఉండి కూడా అహంకారం పొందారు మీరు, కాబట్టి ఇక మీరు వైకుంఠంలో ఉండడానికి వీల్లేదు, వెంటనే భూలోకంలో రాక్షసులై పుట్టండి, 3 జన్మలు రాక్షసులై పుట్టండి. ఈ 3 జన్మల్లోనూ రాక్షసులై ఏ దేవుడి మీద భక్తితో మీరు ఇక్కడ సేవ చేస్తున్నారో ఆ దేవుణ్ణే విరోధించి ఆయన తిట్టండి, ఆయన చేతిలో చావండి, చచ్చి తిరిగి వైకుంఠానికి రండి అని వాళ్ళు శపించారు. ఆ శాపం వల్ల ఆ 2 జైవిజయులు 1వ జన్మలో దితికి కశ్యప ప్రజాపతికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే పేరుతో పుట్టారు. ఆ జన్మల్లో వరాహావతారంతో హిరణ్యాక్షుడిని చంపాడు విష్ణుమూర్తి వరాహ రూపంలో. ఆ కథ నేను మీకు చెప్పాను. నృసింహావతారంతో నరసింహ రూపంతో హిరణ్యకశిపుణ్ణి చంపాడు. తదనంతరం మళ్ళీ వాళ్ళు 2వసారి కైకసి విశ్రవసులకు రావణుడు కుంభకర్ణుడు అనే పేరుతో పుట్టారు. రాముడిగా మళ్ళీ విష్ణుమూర్తి అవతరించాడు, రావణ కుంభకర్ణుల్ని సంహరించాడు. అప్పుడు చచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ 3వ జన్మలో ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతభక్త్రుడు అనే పేరుతో పుట్టారు. ఆ 2 కృష్ణుడిగా అవతరించి ఆయన మళ్ళీ సంహరించాడు. ఇప్పుడు వాళ్ళు ఆయనలో కలిసిపోయి ఈ కృష్ణావతార సమాప్తి అయ్యాక తిరిగి వైకుంఠంలో ద్వారపాలకులుగా చేరిపోతారు. అప్పటి వరకు ఈ ద్వారపాలకుల పోస్టులో వేరేవాళ్ళు చేరతారు. అది వాళ్ళ ఘనత. కాబట్టి వాళ్ళు కూడా కారణజన్ములే, భక్తులే. శాపం వల్ల ఇలా అయ్యారనగానే మళ్ళీ నారదుండి ధర్మరాజు, నేను అనేక కథలు విన్నాను, ఈ నరసింహ కథ పూర్తిగా వినలేదు, ప్రహ్లాద చరిత్ర తెలుసుకోవాలనుంది, దయతో ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యొక్క కథల్లో హిరణ్యకశిపుడి కథ చెప్పు అని అడిగాడనమాట. అలా వచ్చింది ప్రహ్లాద కథ. నారదుడికి ధర్మరాజు గారు ప్రెషర్ వేయడం, అప్పుడు ధర్మరాజు గారికి నారదుడు కథ చెప్పడం అనమాట. ఈ కథ మొత్తం మళ్ళీ మనం మర్చిపోకూడదు. శుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు, సూతుడు సౌనకాదులకు చెబుతున్నాడు, నేను మీకు చెబుతున్నాను. రాసినవాడు వ్యాసుడు. ఒకప్పుడు హిరణ్యాక్షుణ్ణి వరాహరూపంతో విష్ణువు చంపిన మాట విన్నాడు హిరణ్యకశిపుడు. తన తమ్ముడి చావుకి మండిపోయాడు. చేతిలో ఒక సోలం తీసుకున్నాడు. ఆ సోలం గిరగిరా తిప్పాడు. సభామండపంలో సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. రాక్షస వీరులారా, రండి రండి అని తన వాళ్ళని పిలిచాడు. పిలిచి, నాకుంతమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు వాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చిదా నవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. నాకు తమ్ముడు, మీకు స్నేహితుడు, మా అమ్మకి కవలపిల్లల్లో రెండోవాడిగా పుట్టాడు హిరణ్యాక్షుడు, మహావీరుడు. అటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు పంది రూపం ధరించి సంహరించాడు. పాపం అతని భార్యలు విధవలైపోయారు. దానవ స్త్రీల సౌకర్యాలు నశించిపోయాయి. ఈ వైకుంఠుడు ఈ మీద నాకు కక్ష అంతకంతకి పెరిగిపోతున్నది. మీరు విన్నారా ఈ వార్త? వాడిని ఎలా చంపాలి? ఈ విష్ణువు ఎప్పటికప్పుడు మా రాక్షసుల్ని సంహరిస్తున్నాడు. ఆ విష్ణువుని చంపుదామంటే దొరకడం. వనముల నుండు నీళ్లలో ఉంటాడు. చొచ్చు మునివర్గము లోపల మునులలో ఉంటాడు. సంజనన మెరుంగరెవ్వరును. అతను ఎలా పుట్టాడో ఎవడికి తెలియదు. గోణిగాడు. పంది రూపంలో కూడా ఉండడు. పోని పంది ఎగుతాడా? అది కాదు. పంది రూపంలో మొన్న మా తమ్ముడిని చంపాడు కదా అని పందుల మధ్యలో వెతుకుదామంటే ఆయన వరాహము కాడు. ఏ రూపంతో ఉంటాడో, ఏ రూపం ఎత్తడో తెలియదు. అసలు ఆయనకు రూపం ఉందో ఎక్కడుంటాడో కూడా తెలియదు. అతనికి దొరకకుండా అతన్ని దొరకబుచ్చుకుని చంపడం ఎలాగా? ఏమైనా ఈసారి ఆ విష్ణువుని చంపకుండా నా తమ్ముడికి దహనం చెయ్యను. అతడు దొరికితే చాలు, సోలంతో గొంతుకులో ఒక్క పోటు పొడిచి ఆ నెత్తురు పట్టుకొచ్చి నెత్తురుతో నా తమ్ముడికి తర్పణం ఇస్తాను. సాధారణంగా ఎవడన చచ్చిపోతే తిలోదకాలు ఇస్తారు, అంటే నువ్వులు నీళ్లు విడిచిపెడతారు. నేను నువ్వులు నీళ్లు విడిచిపెట్టను, రక్త తర్పణం చేస్తాను ఆ దుర్మార్గుడిని చంపి అని సోలం గుచ్చుకుని లోకాలంతా వెతికెట్ట. ఎంత వెతికినా విష్ణువు కనపడలేదు. అలా కనబడితే ఇంకెందుకు? ఎవడికి వాడే పరిగెత్తుకు వెళ్ళిపోడు. దాంతో విసిగి వెనక్కి వచ్చి ఈ విష్ణువు దొరకడం లేదనుకుని తమ్ముడికి దహన సంస్కారం చేశాడు. ఏది రక్త తర్పణం చేస్తానన్నవాడు రక్తం దొరక్క నువ్వులు నీళ్ళతోటి తర్పణం చేసి ఆ తర్వాత తమ్ముడి భార్యలు ఏడుస్తున్నారు. ఈ హిరణ్యాక్షుడికి చాలామంది భార్యలు ఉన్నారులేండి. గుర్రం గుడిదైనా దానాకి తక్కువ లేదని వీడికి చాలామంది భార్యలు. ఆ భార్యలంతా అయ్యో అయ్యో అని ఏడుస్తున్నారట. వాళ్ళని ఓదార్చాడు. వాళ్ళ అమ్మ కూడా ఏడుస్తోంది. అందుకని తల్లిని, మరదళ్ళని, తమ్ముడు కొడుకులు శంబరుడు, మదోత్కటుడు, కాలనాభుడు, వజ్రకంఠుడు, వజ్రకవచుడు, ఇలా వాడికి 200 మంది కొడుకులు హిరణ్యాక్షుడికి ఏకంగా. ఇంతమంది కొడుకుల్ని పిలిచి, తమ్ముడు కొడుకులారా, తమ్ముడి భార్యలారా, అమ్మ దుఃఖించకండి అని ఓదార్చాడు. ఇప్పుడు పెద్దవాడు కదా, అందుకని అందరినీ జాలితో ఓదార్చి ఎందుకు ఏడుస్తారు? నా తమ్ముడు మహావీరుడు, పరాక్రమవంతుడు, ప్రపంచాన్ని జయించాడు, విష్ణువుతో యుద్ధం చేసి మరణించాడు. ఎప్పటికైనా వీరుడన్నాక యుద్ధంలో మరణం పొందక తప్పదు. అలా చచ్చిపోయిన వాడికి ఏడవకూడదు. ఏడిస్తే చచ్చినవాడు బతకడు, పైగా వాడి ఆత్మకి అశాంతి కలుగుతుంది. కాబట్టి ఏడవద్దు. మృత్యువు ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది. అది ఇవాళవచ్చు, రేపవచ్చు, ఎల్లుండవచ్చు. మొత్తం మీద మరణం మాత్రం తప్పదు. ఆలోచించండి, ఈ లోకంలో పుట్టిన వాడు ఎవడైనా చావకుండా ఉంటాడా? పుట్టాడంటే వాడికి మరణం తప్పదు, ఎప్పటికైనా తప్పదు. ఈ విషయంలో కథ చెబుతున్నాను, వినండి అని హిరణ్యకశిపుడు చెప్పాడు గొప్ప కథ. వాడి దగ్గర జ్ఞానం ఉంది, కాకపోతే మూర్ఖుడు కనుక మళ్ళీ అంతలోనే అజ్ఞానైపోతాడు. పూర్వం ఉసీనరం అనే దేశాన్ని సుయజ్ఞుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. ఈ సుయజ్ఞ మహారాజు గారికి పెళ్ళయింది, బోలెడు భార్యలు, సంతానము ఉన్నారు. మహావీరుడైన అనుకోకుండా శత్రువులతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శత్రువులు ఆయన పొడి చంపేశారు. యుద్ధరంగంలో గల్లకిలా పడిపోయట, రక్తం కారుతున్న శరీరంతో కిందపడి చచ్చాడు. అప్పుడు అతని భార్యలు వచ్చి గుండెలు బాదుకుంటూ పోయావా పోయావా అని ఏడవడం మొదలుపెట్టారు. స్రస్తాకంపిత దీర్ఘకేశములతో సంచిన్న హారాళితో హస్తాబ్జంబులు సాచి మోదుకొనుచు హానాథయంచు బహు ప్రస్తావోక్తులతోడ ఏడ్చిరి వగన్ ప్రాణేశు పాదం బుపై అస్తోకస్తన కుంకుమారుణ వికీర్ణాశ్రంబు వర్షంపుచు. పాప ఈ స్త్రీలంతా అందులో ఆ రోజుల్లో ఎందుకో తెలియదు కానీ భర్త పోతే మరీ బాధగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కొంత ధైర్యం తెచ్చుకున్నారు అనుకోండి, ఆ మధ్యన ఒక ఆయన పోతే వాళ్ళ ఆవిడ పోతే పోయాడు, ఇన్సూరెన్స్ డబ్బులు బోర్డు వచ్చేయండి. ఎందుకో పాపం పూర్వం భర్త పోతే అంత బాధపడేవారు, ఎక్కువ దుఃఖించేవారు. ఆ బాధ తట్టుకోలేక చేతులు ఇలా గుండెల మీద మోదుకుంటూ తామర పువ్వుల్లో ఉన్నటువంటి వాళ్ళ చేతులు